పాడున్ మందునికైవడిన్. వేద సామాన్య బాలుడిలాగా పాటలు పాడేవాడు, అప్పుడప్పుడు ఆటలాడేవాడు, కీలుబొమ్మ తిరిగినట్టుగా తిరిగేవాడు. మొత్తం మీద కృష్ణుడే ఈ చెట్లు పడగొట్టాడనే విషయం మర్చిపోవడానికి వీలుగా ఎన్ని చెయ్యాలో అన్ని చేష్టలు చేసి ఆటల్లో ముంచెత్తి డైవర్ట్ చేశాడనమాట, మళ్లించాడు పక్కకి వాళ్ళందరినీ. అబ్బా ఆ బాల్య లీలలే లీలలు. ఒకరోజు ఏం చేసేట ఆయన అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మ అమ్మ అన్నం పెట్టే అన్నాడు. అన్నం అస్తమాట అన్నం అంటావు, నిమిషానికి ఒకసారి పెట్టనంది ఆవిడ. ఆవిడ బెదిరించిందిట. ఏమని బెదిరించింది? ఇదిగో మన ఇంటికి ముష్టాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. వాళ్ళ చేతుల్లో ఒకటి చేతిలో కర్ర ఉంది, నువ్వు కానీ అల్లరి చేసావంటే ఆ ముష్టాళ్ళలో ఒక బ్రాహ్మడు ఒక ఆయన ఉన్నాడు, వాడు పిలక పెట్టుకుని ఉన్నాడు, ఆ పిలకవాడు వచ్చి కర్రతో నిన్ను కొట్టి శిక్షిస్తాడు అనగానే వీడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఒక రోజున కొండలో తన నీడ తానే చూసి కర్ర పుచ్చుకుని అందులో తన నీడ తాను చూసి అమ్మ దగ్గరకు వచ్చి సెలగోళ్ళ బాపడొకడది సెలగోళ్ళ పట్టుకుని కొరడా కర్ర పట్టుకుని ఓ బ్రాహ్మడు పిలక పెట్టుకుని మంచి చక్కని పిలక వెళ్లాడుతూ ఉండగా నున్నగా గుండుండగా వచ్చి నన్ను కొట్టడానికి వస్తున్నాడే నన్ను రక్షించి అనేవాట తన నీడ తానే చూసుకుని. మరొకప్పుడు ఏం చేసింది అమ్మ, రే నువ్వు అల్లరి చేస్తున్నావు, అల్లరి చేసావంటే ముష్టాళ్ళకి ఇచ్చేస్తాను, మన ఇంటి ముందుకు వస్తున్నారే ముష్టాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతారు, వాళ్ళ దగ్గర ముష్టి చెప్పు ఒకటి ఉంది జోలి, ఆ జోలిలో పిల్లల్ని వేసుకుపోయి ఎత్తుకుపోయి కాళ్ళు చేతులు తీసేసి ముష్టి వాళ్ళని చేస్తారు జాగ్రత్త అన్నదట. తల్లి ఇలా చెప్పగానే ఏం చేశాడు, ఓ రోజున భిక్షాందేహి అని ఓ ముష్టివాడు ఇంటికి వచ్చాడు. వాడి ఇంటికి రాగానే భిక్షులు వచ్చెదరు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను శిక్షించదరని చెప్పిన భిక్షుల గండి తల్లి నొదిగి భీతిల్లు నృప. ముష్టాళ్ళు వస్తారా నిన్ను ఎత్తుకుపోయి శిక్షిస్తారని చెప్పడం వల్ల ఇంటికి ఏ ముష్టాడు వచ్చినా సరే అమ్మ నువ్వు చెప్పినట్టు ఎత్తుకుపోయేవాడు వచ్చాడు, నన్ను చంపేస్తాడే ఎత్తుకుపోతాడే బాబోయ్ నా కాలో చేయో తీసేస్తాడు రక్షించని తల్లి చీర చెంగు వెనక్కి వెళ్ళి ఆ చెంగులో దక్కుని దొంగలాగా తొంగి తొంగి చూసి మరీ భయపడేవట. ఆవిడ పక్కపక్క అనేవి ఆ వచ్చిన వాడు నిజంగా దొంగాడు కాదురే బాబు, వాడు కొంచెం మంచి ముష్టివాడు, పిలక పెట్టుకుని ముష్టాళ్ళంతా దొంగళ్ళు అనుకోకు, పిలక పెట్టుకున్న వాళ్ళు కొంచెం మంచివాళ్ళు కూడా ఉంటారు అని ఆవిడ ఆ భిక్ష పాత్రలో ఈతల చేత భిక్ష వేయించేది. మొత్తం మీద భిక్షులంటే కొంతకాలం ముష్టాళ్ళని చూసి భయపడేలా చేసిందనమాట ఆవిడ. ఆయనకి భయమా? అలా నటించి కాసేపు తల్లిని ఆడించేవాడు. మా అబ్బాయికి ఎంత భయమో తెలుసునండి ముష్టాళ్ళు అంటే అని పక్క వాళ్ళకి చెప్పేది ఆవిడ. ముష్టాళ్ళు వస్తే కంగారు అడిపోతాడండోయ్, అందుకే ముష్టివాళ్ళు వస్తే నా కొంగు దగ్గరకు వచ్చేస్తాడు, నేను వాడి భయం పోగొట్టలేక చచ్చిపోతున్నాను అనేదిట ఆ వెర్రి తల్లి. ఒకసారి కృష్ణుడు వచ్చి, అమ్మా బలరాముడికి ఎంత జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగిపోయింది, ముడేసుకుంటున్నాడు, నాకు జుట్టు పెద్దగా లేదు, పిలక జుట్టు నాకు, గిలక జుట్టు ఆయనకి, కారణం ఏమిటి అన్నాడు. అంటే బలరాముడు పచ్చిపాలు, పచ్చిమేగడ, వెన్న, పెరుగు ఎక్కువ పుచ్చుకుంటాడు. బాగా పాలు తాగినా, వెన్న తిన్నా, మేగడ తిన్నా జుట్టు పెరుగుతుంది అన్నదట తల్లి. వెంటనే ఈయన ఏం చేశాడు, ఆ పక్కనే ఉన్న కుండలో ఉన్న పచ్చిపాలన్నీ గడగడగడ తాగేశాడు. తాగి ఏం చేశాడు, ఏది పాలు తాగానుగా నా పిలక పెరగలేదే, అంటే పాలు తాగిన వెంటనే పిలక పెరిగిపోతుందా, ఆయన పిలక పట్టుకొచ్చి అమ్మ నా పాలు తాగానే పిలక పెరగలేదే అనేవట. చాలా అద్భుతంగా సూరదాసు గారు కూడా హిందీలో పచ్చిపాలు తాగితే జుట్టు పెరుగుతుంది అన్న తల్లి దగ్గరకు వచ్చి పాలు బాగా తాగి వెంటనే నా పిలక పెరగలేదేమీ అని తల్లి దగ్గర ఏడ్చాడు కృష్ణుడు అని రాశాడు. ఈ విధంగా పిలక కోసం ఒక్కొక్కప్పుడు దీన్ని తెలుగులో పోతన గారు ఎంత అందంగా రాశాడు తెలుసా, చుంచుదుగు పాలు పొడిసెడు ఉదంచితముగా త్రావుమనుడు త్రావి జననితో చుంచెదుగ దండుచు లీలా చుంచుండయు చుంచు పట్టి చూపు నరేంద్ర. చుంచు అంటే జుట్టు అనమాట, ముడి ముడి వేసి వెనక్కి వేళ్లాడదీస్తే దాన్ని చుంచు అంటారు. నాయన పాలు బాగా తాగితే నీకు చుంచు పెరుగుతుందంటే వెంటనే పాలు కడవతో తాగి వెంటనే జుట్టు ఎందుకు పెరగలేదు, ఇప్పుడు పాలు తాగాను కాబట్టి తాగిన వెంటనే పెరగాలి అని తల్లి దగ్గర మారాయి చేసేట. ఓసారి నేను ఈ పద్యం చదివాను గుళ్ళో కృష్ణాలయం దగ్గరికి వెళ్ళి, ఏం కృష్ణ నువ్వేనంటే నేను అల్లరి చేస్తాను, పాలు తాగిన వెంటనే జుట్టు పెరగాలన్నావు కదా, నామస్మరణ చేసిన వెంటనే నువ్వు ఎందుకు రావు అన్నాను నేను. మీకు అర్థమైందా, ఆయన పాలు తాగిన వెంటనే నా జుట్టు పెరగాలన్నాడు. మరి మీ అమ్మ దగ్గర గారం చేసావుగా పాలు తాగిన వెంటనే జుట్టు పెరగాలని, అలాగే మేము కూడా నామస్మరణ చేసిన వెంటనే ఎందుకు దొరకట్లేదు, మమ్మల్ని క్యూలో నిలబెడతావా గంటల తరబడి, నువ్వు మాత్రం లోపల కూర్చుని కస్తూరి రంగరంగాన్ని పాటలు పాడించుకుంటావా అనగానే అలా అంటే మాత్రం వెంటనే దర్శనమిస్తాడు ఆయన. మనం కూడా ఆయన అలా గట్టిగా అమ్మ దగ్గర యశోద దగ్గర కృష్ణుడు అల్లరి చేసినట్టుగా అల్లరి చేయాలి, అప్పుడప్పుడు తప్పదు. ఆయనే మనకి తల్లి తండ్రి కనుక, నీవే తల్లియు తండ్రియు, నీవే నా తోడు నీడ, నీవే సుఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ ప్రశ్న అన్నారట. అప్పుడు సర్వశరణాగతి అన్నమాట. మరో రోజు ఏం జరిగిందంటే, రేగుపళ్ళోయమ్మ రేగుపళ్ళను రేగుపళ్ళు అమ్ముకుంటూ ఒక ఆవిడ వచ్చింది. ఎందుకో తెలియదు కానీ వేదవ్యాసుల వారు సంస్కృతంలో రాసిన ఈ శ్లోకాన్ని పోతన గారు తెలుగులో రాయడం మర్చిపోయాడో మానేశాడో దొరకలేదో తెలియదు కానీ సంస్కృతంలో మాత్రం ఉన్నది. పళ్ళోయమ్మ పళ్ళు అని ఒక రేగుపళ్ళు ఆవిడ గంప నిండా రేగుపళ్ళు వేసుకొచ్చింది, మంచి మంచి రేగుపళ్ళు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, రేపల్లి వాళ్ళు బియ్యం చేత్తో పుచ్చుకొని ఆ ధాన్యంతో పళ్ళు కొనుక్కునేవారు. పూర్వం డబ్బులు ఎట్టుకునేవారు కాదు, ధాన్యంతో కొనుక్కునేవారు. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, నేను కూడా రేగుపళ్ళు కొనుక్కుంటాను, కొంచెం బియ్యం ఇవ్వవా అన్నాడు. ఆయన చేతులు బుజ్జి బుజ్జి చేతులు, ఆ బుజ్జి చేతుల్లో వాళ్ళమ్మ ధాన్యం పోసింది. ఆ చేతులే చిట్టి చేతులు అన్నారు కదా, ఆ చేతుల్లో గింజలు వేసుకుని వస్తుంటే గింజలు కిందకి దారిపోయాయి. చివరికి చేతులు ఎన్ని మిగిలేట, సరిగ్గా నాలుగే గింజలు. ఆ నాలుగు ధర్మ అర్థ కామోక్షాలు, కరెక్ట్గా నాలుగు గింజలు పెట్టుకున్నట్ట. చతుర్విధ ఫల పురుషార్థములు అన్నట్టుగా నాలుగు గింజలు చేత్తో పుచ్చుకుని రేగుపళ్ళు అమ్మ దగ్గరకు వచ్చి, పళ్ళు ఇస్తావా అమ్మా అన్నాడు. ఆ ముఖం చూచింది, కరిగిపోయింది ఆవిడ. ఇంతటి కుర్రాడు వచ్చి పళ్ళు అడిగాడు అనుకుని, ఏమినైనా గింజలు అంది, చూస్తే నాలుగు గింజలు, ఆ గింజలు అందులో పోయినాయన్న అని చేతి నిండా పళ్ళు పెట్టిందిట. ఆ పళ్ళు ఇంత దొంతరలా పెట్టింది, పైగా పెట్టి వెళ్ళిరా అంది. ఆయన అలాగే వెనక్కి వెనక్కి చూస్తూ ఆ పళ్ళు పుచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఆవిడ చూస్తూ వెళ్ళిపోయాడు. నా బాబాయ్య అంత ముద్దుగా ఉన్నవరా, నువ్వు అడిగితే గంపలో పళ్ళని నీవే, ఎందుకు ఈ పళ్ళు నాకు అనుకుని ఆవిడ ఏం ముద్దుల కుర్రాడు, ఏమి ముద్దుల బాలుడు అని పరవశించి ఆ తర్వాత గంప ఎత్తుకోబోయింది. గంప బరువుగా ఉంది, చూస్తే అందులో ఉన్న రేగుపళ్ళన్నీ పోయి బంగారపు రేగుపళ్ళు వచ్చి పడిపోయాయి. ఇది భాగవతంలో దశమస్కంధంలో వ్యాసుల వారు స్వయముగా రాసిన శ్లోకం, అక్కడే ఉంది. అందులో చూడండి, మీకు ఆ శ్లోకం అందులో ఉంటుంది. అద్భుతం. నాలుగు గింజలు ఇచ్చి పుచ్చుకుని కృష్ణుడి చేతిలో ఇన్ని పళ్ళు పెడితే, నైవేద్యం పెడితే ఆయన ఊరుకుంటాడా, బంగారం ఇచ్చి పంపాడు ఆయన. ఆయనకి ఇంత నైవేద్యం పెడితే కొండంత తిరిగి ఇస్తాడు ఆయన. సూరదాస్ గారు హిందీలో రాశారు, తెలుగులో పోతన రాయలేదు, సంస్కృతంలో వ్యాసుడు రాయలేదు, కానీ హిందీలో మాత్రం సూరదాస్ గారు అద్భుతంగా రాశాడు. ఒక రోజున కృష్ణుడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాట. అమ్మ నేను ఇంక మీ ఇంట్లో ఉండనే అన్నట్ట. ఎందుకు ఉండవు నాయన అంది. నేను మీ అబ్బాయిని కాదంటున్నాడు అన్నయ్య బలరాముడు, నేను మీ అబ్బాయిని కాదట కదా. అంటే ఎందుకు అన్నాడు నాయన బలరాముడు అని ఆవిడ అన్నది. మయ్యా మోహి దావు బహుత కియాయో గోరే నంద జసోద గోరీ, గోరే నంద జసోద గోరీ తుముకత శ్యామ శరీర. అమ్మ అన్నయ్య నన్ను ఏమని ఏడిపించాడో తెలుసా, నువ్వు యశోదానందుల యొక్క బిడ్డవి కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నారు అంటున్నాడు. ఎందుకుంటే పైగా యశోదేమో తెల్లగా ఉంది, యశోద చాలా తెల్లగా ఉండేది. గోరే నంద నందుడు తెల్లగా ఉన్నాడు, జశోద గోరీ యశోద కూడా తెల్లగా ఉంది. వాళ్ళిద్దరు పిల్లవాడివైన నువ్వు తుముకత శ్యామ శరీర్, నల్లగేలా పుట్టావు శ్యామల శరీరంతో, కాబట్టి నువ్వు వాళ్ళ అబ్బాయి కాదు, ఎక్కడి నుంచో దత్తత తెచ్చుకున్నారు అంటున్నాడు. అమ్మ నేను నిజంగా మీ అబ్బాయిని కాదా నిజం చెప్పే అంటే ఆవిడ తట్టుకోలేకపోయింది. కృష్ణుడు మాట వరసకి కూడా తనకు కొడుకు కాడని ఎవరన్నా అంటే ఆవిడ భరించలేదు. కృష్ణుడు నా సర్వస్వమని పెంచుకుంటున్న తల్లికి ఈ మాట భయం తెప్పించి వెంటనే కౌగిలించుకుని కన్నీడు పెట్టుకుని, లేదు నాయన నువ్వు మా అబ్బాయి గారా, ఊరికే అన్నయ్య సరదా కోసం అలా అన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు తెల్లగా ఉంటే నల్లని కొడుకులు పుట్టరా, ఆవులు తెల్లగా ఉన్నా నల్లవులు పుడతాయి, నల్లవులకి ఎర్రవులు పుడతాయి, అలా ఆవులు ఎలా ఉన్నా వాటికి పుట్టే దూడలు రంగులు మారతాయి, అలాగే తల్లిదండ్రులు ఇద్దరు తెల్లగా ఉంటే కూడా తెలుపు ఇంటూ తెలుపు నలుపు అయిపోయిందిరా అంది ఆవిడ, విరిగిపోయి. దాన్ని చాలా అద్భుతంగా కదండి భావన. దాన్నే వేటూరి వారు సప్తపది సినిమాలో పాటలో రాశాడు, అసలు రాసి ఇదే కీతం. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువల్ల, ఇదో పక్కన పెట్టండి. తెల్లావు కడుపున నల్లావు పొట్టదా, ఎందుకు పొట్టదో పుడతాయి. ఇప్పుడు మంచి తెల్లగా మెసమెసలాడిపోతున్నటువంటి తల్లిదండ్రులకి బాగా చక్కగా నల్లగా ఉన్న కొడుకులు పుడతారు. ఒక్కొక్కటి తల్లిదండ్రులు ఇద్దరు నల్లగా ఉంటారండి, మరీ బొత్తిగా గౌడు గేదుల్లాగా చిత్రం. వాళ్ళ పిల్లాడు మాత్రం తెల్లగా ఉంటాడు, ఏమిటో తెలియదు. చూస్తున్నాగా మనం ఇది, ఈ భావన సృష్టి రహస్యం ఇది, వర్ణముతో సంబంధం లేదు సుమా అని ఏం అపూర్వంగా సూరదాస్ గారు రాశారు. ఇలా అనేకమైన లీలలు ఆ తల్లిదండ్రులకు చూపించాడు ఆయన. ఒక రోజున ఉపనందుడని ఒక ఆయన ఉన్నాడు. నందుడికి కూడా సలహాలు ఇవ్వగలిగే స్థాయిలో కలిగిన వాడు కొంచెం పెద్దవాడు. నందుడు రాజుగారు, ఉపనందుడు రాజు కాదు కానీ వయస్సులో పెద్దవాడు. అప్పుడప్పుడు నందుడికి కొన్ని కొన్ని రాజకీయపు సలహాలు ఇస్తాడు. ఆయన ఒక రోజున వచ్చి నందుడితోటి, నంద మన గోపాలకులందరినీ ఒక చోట చేర్చి సమావేశపరచు అన్నాడు. మొత్తం గోపాలకులంతా సమావేశం అయ్యారు. అలా సమావేశం అవగానే అప్పుడు నందుడు, ఏమిటి సమావేశం వెనకాతల అంతరార్థం అని అడిగాడు. ఎజెండా ఒకటి ఉండాలి కదా. ఏమయ్యా ఈ మాత్రం నీకు అర్థం కాలేదా? ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదాం మనం, వరేపల్లెలో ఇక ఉండొద్దు, ఈ ప్రాంతం వదిలేద్దాం అన్నాడు. హఠాత్తుగా ఉన్న ప్రాంతం వదలడమే వచ్చింది అని ఉపనందుడిని మళ్ళీ నందాదులు అందరూ అడిగారు. కారణమేమిటో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మనందరికీ కృష్ణుడు అంటే ప్రాణం. కృష్ణుడు లేకపోతే మనం ఒక క్షణం ఉండలేము. అటువంటి కృష్ణుడికి ఈ ప్రాంతంలో అన్ని కష్టాలే. ఇక్కడ నుందురే మనుజులు ఈ మన కృష్ణునకెగ్గు చేయగా రక్కసురాలు చన్నసగే రాళ్ళపైన్ సుడిగాలివైచే పై క్రిక్కిరియన్ తదుల్పడియే కేశవు సత్కృప తప్పే చాలు నేడెక్కడికైనా పోవలయు ఇంకిట గోపకులారా వింటిరే. ఇక్కడ మానవ మాతృలు ఉంటారా? మనందరికీ ప్రాణమైన కృష్ణుణ్ణి చంపాలని పూతన అనే ఒక రాక్షసి వచ్చింది, విషంతో కూడిన చన్నుపాలు ఇచ్చింది. ఆ కేశవుడి అనుగ్రహంతో ఆ పూతన చచ్చిపోయింది, మన కృష్ణుడు బ్రతికాడు, మన అదృష్టం పండింది. నిన్నగాక మొన్న సుడిగాలి రూపంలో ఉన్న రాక్షసుడు పైకి తీసుకుపోయి కింద పారేశాడు, వాడు చచ్చాడు, మన కృష్ణుడు మాత్రం మనకి దక్కాడు. మరికొద్ది రోజుల క్రితం రెండు పెద్ద పెద్ద చెట్లు మీద పడ్డాయి. చెట్ల మధ్యలో కూడా ఆయన చెక్కు చెదరకుండా బ్రతికి మనకు ఆనందం కలిగించాడు. ఆ కేశవు సత్కృప తప్పే, ఇదంతా కేశవుడి యొక్క అనుగ్రహం, శ్రీమన్నారాయణ కటాక్షం ఇది. చాలు చాలు, అస్తమానము గండాలు గడిచి బయటపడతాడనే నమ్మకం ఎక్కడుంది? ఓ చోట కష్టాలు ఎక్కువైపోతున్నప్పుడు ఏదో దేవుడు దేవుడు ఒకసారో రెండుసార్లు ఆ కష్టాల్లోంచి బయటపడచ్చు, కానీ 24 గంటలు పడలేము. పాము పడగనెడలో నివసించడం లాంటిది ఊళ్ళో ఉండడం అంటే. ఇక్కడ ఉండగా కృష్ణుడికి ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో అని నా మనస్సు ఒకటే కొట్టుకుంటున్నది, తహతహలాడిపోతోంది, నా గుండెకాయ దడదడలాడుతోంది. ఈ ప్రాంతం విడిచి ఇంకెక్కడికైనా పోదాం, భూమండలంలో కష్టపడి వ్యవసాయం చేసుకుని గోవుల్ని పోషించుకునే మనం బతకలేకపోతామా? మన వృత్తి గోపోషణ, గోవులు చల్లగా ఉండాలి కానీ హాయిగా పాలు పెరుగు వెన్న పుచ్చుకుంటూ ఏదో ఇంత పంట పండించుకుంటూ బతుకుతాం. ఇక్కడ మాత్రం ఉండద్దు, చాలు ఎక్కడికైనా పోదాం అన్నాడు ఆయన. అంటే వాళ్ళు ఎంత ప్రేమ చూపించారు కృష్ణుడి మీద అందరం, ఏదో తల్లిదండ్రులే కాదు, ఈ మన కృష్ణుడు అన్నారు వాళ్ళు. మన కృష్ణుడు అన్నారు కానీ యశోద కొడుకు అనలేదు, నందుడు కొడుకు అనలేదు, మన కృష్ణుడు. ఈతడికి కష్టం వస్తే మనం బ్రతకలేము, ఆయన కోసమే మనం బ్రతుకుతున్నాం అనగానే నందుడు మొదలైన యాదవులంతా ఏమన్నారు, ఇంతకాలం ఈ ప్రాంతాన్ని నమ్ముకుని ఉన్నాం, ఈ కృష్ణుడు వచ్చిన ఈ 2-3 ఏళ్ల మధ్యలో చాలా కష్టాలు వస్తున్నాయి, అతడంటే మనకి ప్రాణం కనుక ఈ స్థానం వదిలి ఎక్కడికైనా పోదాం. పోవాలంటే మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటి? మనకి ముఖ్య వృత్తి పశుపోషణ, పశువులకి నీరు సమృద్ధిగా ఉండాలి. 2వది పచ్చగడ్డి బాగుండాలి, చెట్లు పళ్ళిచ్చే చోటు ఉండాలి మనకి, అప్పుడు మనం పళ్ళు తింటూ కూడా బతకచ్చు. అటువంటి స్థలం ఏది అని అడిగాడు ఆయన. లేకపోవటం ఏమిటి? చాలా పక్కనే ఉంది, రేపల్లికి చాలా దగ్గరలోనే ఒక అద్భుతమైన వనం ఉన్నది. కసవు కల్లదు ఎర్రవు పశువులకు లసదద్రి నదీ మహీ జలతి కావలి పెంపెసగును కాపురములకు పొసగును బృందావనము పొదటచ్చటికి. బాగా పచ్చగడ్డి ఉన్న స్థలం, పశువులు అక్కడ గడ్డి తిని హాయిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి చెంగు చెంగులు ఎగిరి గంతులు వేస్తూ తిరగగలవు, నివసించగలవు, పశువులకి నివాసయోగ్యమైన స్థలం. కొండలున్నాయి అక్కడ, చెట్లున్నాయి అక్కడ, మంచి ఫలవృక్షాలున్నాయి అక్కడ, నీరు నిరంతరం అక్కడే ఉంటుంది, ఎప్పుడు చూసినా సెలయేళ్లు ప్రవహిస్తాయి, చెరువులున్నాయి, పైగా యమునా నది కూడా ప్రవహిస్తున్నది. అటువంటి దివ్యస్థలం బృందావనం. మనం అక్కడికి పోదాం. ఏమంటారు? పోదాం అనగానే అందరూ చాలా సంతోషపడిపోయారు, శుభముహూర్తం చూసుకున్నారు. ఒక దశమి తిథి నాడు వీళ్ళంతా కలిసి బృందావనానికి ప్రయాణం కట్టారు రేపల్లె నుంచి. ఇప్పుడు రాధాదేవి మొదలైనటువంటి వాళ్ళకి గుడి ఉన్నదే ఆ ప్రాంతం అన్నమాట. అక్కడికి బయలుదేరారు. బయలుదేరి మరి ఆ రోజుల్లో కేవలం నడక మీద ఎక్కువ ప్రయాణం కదా, అందుకని నడిచే ఓపికన్న వాళ్ళంతా కాలి నడకన, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని మాత్రం ఎడ్లబళ్ళు కట్టి ఎడ్లబళ్ళలో కూర్చోబెట్టారు. మంచి మంచి గూడుబళ్ళు ఉన్నాయి, ఏనుగుల్లాగా ఉన్న ఎడ్లు కట్టినటువంటి బళ్ళ మీద స్త్రీలని పిల్లల్ని కూర్చోబెట్టారు. ఆడవాళ్ళకి ప్రయాణం అంటే చాలా సరదా వేసేసింది. ఊరు వదిలి కొత్త ఊళ్ళోకి పోతున్నాం కదా, మకా మార్చేస్తున్నాం కదా అని అనుకుని వీళ్ళంతా ఏం చేశారు, పొద్దున్నే స్నానం చేసేశారు, మంగళ స్నానం చేశారు యమునా నదిలో. ముఖమంతా పసుపు పూసుకున్నారు, కుంకుమ బొట్లు పెట్టేసుకున్నారు. పసుపుల అడివు రోజ కుంకుమ పంక శోభిత లైల సద్ వసనలైక చ భార చంపక దామలై సులలామలై పసిడి మాటల కాంతులర్రుల పర్వతేరుల మీద పింపెసగ పాడిరి వ్రేతలా హరిహేలలింపగుయేలలం ఇంపగుయేలలం. ముఖానికి పసుపు పూసుకొని, వక్షస్థలానికి కుంకుమ పూసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, ఐదు స్థానాలలో కుంకుమ పెట్టుకున్న స్త్రీకి వైధవ్యం రాదు అని పార్వతీదేవి చెప్పింది ఉమామహేశ్వర సంవాదంలో. ఐదు స్థానాలు ఏమిటి? ఒకటి ఈ పాపిటి బొట్టు, జుట్టును చక్కగా పాపిడి తీసి అక్కడ ఒక బొట్టు పెట్టాలి. అందుకే చాలామంది ఇప్పటికి కూడా ఈ జుట్టు స్థానంలో ఒక బొట్టు పెడతారు. రెండవది నుదుట, మూడవది కంఠస్థానం, నాలుగవది వక్షస్థలం, ఐదవది నాభి బొడ్డు. ఈ ఐదు స్థానములలో రోజు పొద్దున స్నానం చేసిన తర్వాత స్త్రీలు కుంకుమ ధరిస్తే వారు ముత్తైదువుగా వెళ్ళిపోతారు, వారికి సౌభాగ్యం ఉంటుంది, వారికి వైధవ్యం ఉండదని పార్వతీదేవికి పరమేశ్వరుడు వామకేశ్వర తంత్రంలో చెప్పాడు. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు, కుంకుమని బురద కింద పూసుకున్నారు. టెక్క కుంకుమ పెట్టుకున్నారల్ల, కుంకుమ పంక శోభితై చక్కగా నీళ్లలో కలిపి గంధంలో కలిపి పెట్టేసుకున్నారు. ఒక బురద పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు. తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న పట్టు వస్త్రాలు కట్టుకున్నారు. ఇక కచభారం, జుట్టు బాగా బరువుగా ఉంది వాళ్ళకి, బాగా జుట్టు ఎక్కువగా ఉండేది. ఆ జుట్టుని ముడేసుకుని ముడిలోంచి కొంత జుట్టు కిందకు వదిలేరు. దాని మీద చెంపక దామలై సంపెంగ పువ్వుల దండ ధరించారు. సులలామలై నుదురు విశాలంగా ప్రకాశిస్తూ ఉండగా గంధం పూసుకుని ఆ నుదుటికి కూడా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నారు, మనం ఫేస్ పౌడర్లు పూసుకున్నట్టుగా. ఇక అక్కడి నుంచి మెడ నిండా బంగారపు గొలుసు వేసుకున్నారు. పసిడి మాడల కాంతులు అన్నారు. పూర్వం వందేసి గ్రాములతో తయారు చేసిన బంగారపు బిళ్ళల్ని ఒక గొలుసులో గుచ్చు వేసుకునేవారట. మెడ నిండా బంగారపు గొలుసులు, ఆ గొలుసుల్లో మాడలను ఉంటాయి. ఆ మాడలు కూడా ఏదంత కాదు, ఇప్పుడు మీరు అప్పుడప్పుడు రూపులనే పేరుతో చిన్న చిన్న రూపుల్ని మంగళసూత్రాన్ని గుచ్చుకుని వేసుకోవటంలా, అటువంటి రూపులు ఒక్కొక్కటి వందేసి గ్రాములట. అంతంత బిళ్ళలు, బిళ్ళలు బిళ్ళల కింద ఉన్నటువంటి గొలుసులు మెడ నిండా వేసుకుని, ఒక గొలుసు కాదు అటువంటి 10-20 గొలుసు వేసుకునేవారట. కొంచెం బలంగా ఉండేవారులేండి. అందుకని లేకపోతే అంతంత బరువు వేసుకుంటే ఇలా వంగిపోము మనమైతే. అయినా ఈ మధ్యలో ఒక ఆయన అన్నాడు, వంగితే వంగాను కానీ అలాంటి గొలుసులు ఉంటే వేయండి అన్నాడు ఆయన. తర్వాత ఇంటికి వెళ్ళాక తీసుకుంటానని మొత్తం మీద ఈ పసిడి మాడలతో ఉన్నటువంటి గొలుసులు మెడలో వేసుకుని ఈ కాంతి అర్రుల పర్వ మెడ నిండా ఈ కాంతి ప్రసరిస్తోంది. బంగారపు యొక్క పసుపచ్చని రంగు సూర్యకిరణాలతో ఈ కంఠం మీద పడగా కంఠం కూడా ఎర్రగా బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉండగా వాళ్ళు శ్రీకృష్ణుడు చేసినటువంటి అందమైన లీలలన్నీ ఏలపాటల కింద పాడుకుంటూ అప్పుడు ప్రయాణం అయ్యారు. హరి హేళలు అంటే హరి చేసినటువంటి లీలలు, ఇంపుగు ఏలలన్ మధురమైన ఏలపాటలుగా పాడుకుంటున్నారు. కృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది యశోద, బలరాముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది రోహిణి. ఆ ఇద్దరు ఒకే బండిలో కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు నెత్తివే చెయ్యేసి, కృష్ణ ఎన్ని తొంటరి పనులు చేసేవరా అని కృష్ణుడు చక్కని పాటలు పాడేసింది. అసలు ఎవరు పాడినా కృష్ణుడి మీద బలరాముడి మీద పాడేవారు కాదు, ఎందుకంటే లీలలన్నీ ఆయన చేస్తూ ఉంటే ఇంట్లో సాధారణంగా అదేమిటో కానీ ఒక్కడి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్కడు పరమాత్మ అవడం వల్లనమాట. కృష్ణుడు కొంచెం కొంచెం మాట్లాడటం నేర్చుకున్నాడు కదా, బాగా మాట్లాడి ఉపన్యాసం ఇస్తే బాగుండు అని వాళ్ళ అమ్మ కోరిక అనమాట. అందుకని కృష్ణ బాగా మాట్లాడరా అనేది ఆవిడ. చిరు చిరు నగ ఒళ్ళు చిలుకుచునుండగా ముచ్చట తీరగా మాటలాడరా చిరు చిరు నగ ఒళ్ళు. నాయన చిన్న చిన్న నవ్వులు నవ్వుతూ ముచ్చట ముచ్చటగా మాట్లాడరా అంది. పైగా ఆయనతో ఉన్నది ఏంటంటే నవ్వులే చాలా అందంగా ఉండేవిట. మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ సాధారణంగా పరమాత్మ మాట్లాడరు కూడా మాట్లాడక్కర్లా, అలా ప్రేమగా చూసిన
చెవి సంబర పడ మది తొందర పడే ముచ్చట తేరగా మాటలాడరా చిరు చిరు నగవులు చిలుకుచునుండ ముచ్చట తీరా ఆటలాడరా. యదుబాల గోపాల అందెలు గల్లన ఇటురారా యదుబాల గోపాల అందెలు గల్లన ఇటురారా యదుబాల. తక్కరి నాన్న తక్కులు మాని చక్కని నాన్న తక్కులు మాని అక్కున చేరి అమ్మానరా చక్కని నాన్న తక్కులు మాని అక్కున చేరి అమ్మానరా అల్లి బిల్లి జాబిల్లి ఆటలా నిన్ను చూచి మురిపింపవేడెదరా యదుబాల గోపాల అందెలు గల్లన ఇటురారా యదుబాల గోపాల అందెలు గల్లన ఇటురారా
అని కృష్ణుడిని చక్క ఒళ్ళో కూర్చోబెట్టుకుని మురిపెంగా పాటలు పాడుకుంటూ హాయిగా వీళ్ళంతా ప్రయాణం చేశారు. రాత్రికి రాత్రే బృందావనం చేరారు.